ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
ఈరోజు ముఖ్యంగా తెలంగాణకు అనుకూలమైన శనగ రకాలు, సాగు మెలకువల గురించి తెలుసుకుందాం. మన రాష్ట్రంలో శనగ పంటను 1.12 లక్షల హెక్టర్లలో సాగు చేస్తున్నారు. నిజామాబాద్, మెదక్, మహబూబ్ నగర్ మరియు ఆదిలాబాద్ జిల్లాల్లో ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఏం పోలప్ప, మంచిగున్నావా?
ఎట్లా మంచిగుంటాను, ప్రతి ఏడు శనగ పంట నష్టపోవడం మన వంతా. ఇది దీనికి పరిష్కారం లేదాయే?
అవును పోలప్ప, ప్రతి ఏడు శనగ సాగు చేసే మన గ్రామ రైతులందరూ శనగ పంటకు పాటించాల్సిన యాజమాన సూత్రాలు తెలియక ఎంతో నష్టపోతున్నారు. దీని గురించి అవగాహన ఉంటే బాగుండు.
మన బ్రతుకులు ఇంతే మల్లన్న, రైతు అంటేనే నష్టపోవడంలో ఆరితేరిన వాళ్ళలాగా మనం మారిపోయాం.
దిగులు చెందకు పోలప్ప, నాకొక ఉపాయం తట్టింది.
ఏం ఉపాయం మల్లన్న, జర చెప్పరాదు.
మన ఊరి దగ్గరలోని పాలెం ఆర్ఐఆర్ఎస్ లో శాస్త్రవేత్తల్ని కలిస్తే వారు ఈ సమస్యకు పరిష్కారం చెబుతారేమో.
హా, మంచి ఉపాయం, కానీ మనిద్దరం మాత్రమే వెళ్తే మనకు మాత్రమే తెలుస్తుంది. కానీ మన ఊర్లో చాలా మంది రైతులు శనగ సాగు చేస్తారు కదా, వాళ్ళకు కూడా తెలిస్తే మంచిది కదా.
అవును పోలప్ప, మంచిగా ఆలోచించావు. దీనికి మనం శాస్త్రవేత్తల్ని మన ఊరికి రమ్మని పిలిస్తే వారు వీలు చూసుకుని వస్తారు. అప్పుడు రైతులందరికీ అవగాహన కల్పించవచ్చు. సరే, మనం ముందు శాస్త్రవేత్తని కలిసి వద్దాం, సరేనా?
సరే మల్లన్న, పోదాం నడు.
నమస్కారం మేడం, నా పేరు మల్లన్న, తన పేరు పోలప్ప. మేం బిజినేపల్లి అనే గ్రామం నుంచి వచ్చాము. మా ఊరిలో చాలా మంది రైతులు శనగ సాగు చేస్తారు, వారికి సాగుపై సరైన అవగాహనే లేదు. అందువలన ప్రతి ఏడు దిగుబడులు తగ్గుతూనే ఉన్నాయి. కావున మీరు ఒకసారి మా ఊరికి వచ్చి శనగ సాగుపై అవగాహన కల్పిస్తారని కోరుకుంటున్నాం.
అలాగే మల్లన్న, మీ కోరిక మేరకు నేను రేపు మీ గ్రామానికొచ్చి శనగ సాగు మెలకువలు, రకాల గురించి వివరిస్తాను.
అలాగే మేడం, ధన్యవాదాలు. నమస్కారం మేడం.
నమస్కారం, బాగున్నారా?
బాగున్నాం మేడం, మీరు బాగున్నారా?
బాగున్నాను.
అసలు శనగ ఏ నేలల్లో మంచిగా వస్తుంది మరియు మంచి రకాల గురించి జర చెప్పండి మేడం.
అలాగే మల్లన్న, శనగలో మనకు దేశవాళీ మరియు కాబూలీ అనే రెండు రకాలున్నాయి. అయితే JB11, JAKI 9218, క్రాంతి ICCV 37, JB130, నంద్యాల శనగ 1, నంద్యాల శనగ 47 అనేవి దేశవాళీ రకాలు. KAK 2, Puleji 95311, శ్వేత ICCV 2 అనేవి కాబూలీ రకాలు. వీటిలో చాలా రకాలు ఎకరానికి 8 నుండి 10 క్వింటాల దిగుబడినిస్తాయి. కానీ నంద్యాల శనగ అనే దేశవాళీ రకం ఎకరానికి 10 నుండి 12 క్వింటాల దిగుబడినిస్తుంది. శనగ సాగుకు తేమను బాగా పట్టి ఉంచే మధ్యస్థ నల్లరేగడి నేలలు అనుకూలం. తొలకరి పైరు కోసిన తరువాత నాగలితో ఒక్కసారి, గొర్రుతో 2 సార్లు మెత్తగా దున్ని విత్తుటకు సిద్ధం చేయాలి.
మేడం, ఈ ఎండు తెగులు తట్టుకునే రకాలు ఉంటే ఏమైనా జర చెప్తారా మేడం?
ఉన్నాయి పోలప్ప. KAK 2, Puleji 95311 తప్ప అన్ని రకాలు ఎండు తెగుళ్లను తట్టుకునేవే. కాబట్టి ఎండు తెగుళ్లను తట్టుకునే రకాలు సాగు చేస్తే మంచిది. సకాలంలో విత్తుకొని పంట చివరి దశలో బెట్ట పరిస్థితులు మరియు అధిక ఉష్ణోగ్రతల ప్రతికూల ప్రభావం లేకుండా చూడాలి.
ఈ రకాల పంటకాలం ఎన్ని రోజులు మేడం?
పంటకాలం విషయానికొస్తే JB11, Kranti ICCV 37 అనే రకాలకు 100 నుండి 105 రోజులు పడుతుంది. మిగతా రకాలకు సుమారుగా 95 నుండి 100 రోజులు పడుతుంది.
మేడం, ఒకవేళ మాకు విత్తడం ఆలస్యమైతే ఈ రకాలు మంచిగా రావంటావా?
పోలప్ప, కాబూలీ రకంలోని క్రాంతి ఐసీసీవీ రెండు అనేవి కాపుకు త్వరగా వచ్చే రకం. ఇక దీన్ని ఆలస్యంగా అంటే నవంబర్ నెలలో విత్తుకోవడానికి అనుకూలం. ఇంకో విషయం, మీకు కూలీల సమస్య ఉంటే నంద్యాల శనగ 47 అనే రకాన్ని యంత్రంతో కోయవచ్చు. ఇక విత్తనాలు విత్తుకునే ముందు విత్తన శుద్ధి చేయడం ఎంతో ముఖ్యం. ప్రతి కిలో విత్తనానికి 3 గ్రాముల తైరం లేదా కెప్టన్ లేదా 2.5 గ్రాముల కార్బన్ డాజిమ్ లేదా 1.5 గ్రాముల విటావాక్స్ పవర్తో విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి.
మేడం, విత్తన మోతాదు గురించి జర చెప్పండి మేడం.
విత్తన మోతాదు విషయానికొస్తే విత్తన బరువును బట్టి ఎకరానికి విత్తన మోతాదు మారుతుంది. ఉదాహరణకు దేశవాళీ రకంలో ఎకరానికి 25 నుండి 30 కిలోలు వేసుకోవాలి. అదే కాబూలీ రకంలో అయితే ఎకరానికి 45 నుండి 60 కిలోలు వేసుకోవాలి. విత్తనాలు విత్తుకోవడానికి అక్టోబర్ నుండి నవంబర్ 15 వరకు అనువైన సమయం. ఇక విత్తే దూరం విషయానికొస్తే దేశవాళీ రకాలకు సాళ్ల మధ్యన 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్యన 10 సెంటీమీటర్ల దూరంతో విత్తుకోవాలి. అదే లావుగింజలు కలిగిన కాబూలీ రకాలు విత్తుకునేటప్పుడు సాళ్ల మధ్యన 45 సెంటీమీటర్ల దూరంతో విత్తుకోవాలి. ఎకరానికి 1,33,333 మొక్కలు ఉంటాయి.
మేడం, తొలిసారిగా శనగను సాగు చేసేటోళ్ళు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి జర చెప్తారా మేడం?
మొదటిసారిగా శనగను సాగు చేసేటప్పుడు శిలీంద్రనాశక మందుతో విత్తన శుద్ధి చేసి తరువాత రైజోబియం కల్చర్ను విత్తనానికి పట్టించాలి. 200 గ్రాముల రైజోబియం మిశ్రమం, 300 మిల్లీలీటర్ల నీళ్లు, 10% బెల్లం మిశ్రమం 8 కిలోల విత్తనాలకు సరిపోతుంది. వీటిని బాగా కలిపి నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి.
ఎండు తెగుళ్ళ నివారించడానికి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలో జర చెప్పండి మేడం.
అలాగే మనం చెప్పుకున్న రకాల్లో చాలా వరకు ఎండు తెగుళ్ళు తట్టుకునేవే. అయినప్పటికీ ఎండు తెగుళ్ల సమస్యాత్మక భూముల్లో ట్రైకోడర్మా విరిడి 8 గ్రాములు ప్రతి కిలో విత్తనానికి పట్టించి విత్తుకోవాలి.
మేడం, ఈ ఎండు తెగుళ్ళు కూడా అంత బాగానే ఉంది కానీ శనగ పంటను అంతర పంటలలో వేసుకోవచ్చా మేడం?
ఆ పోలప్ప, శనగను మనం అంతర పంటలో కూడా ఉపయోగించవచ్చు. ఉదాహరణకు మొక్కజొన్న, ధనియాలలో శనగను అంతర పంటగా సాగు చేయొచ్చు.
శనగ పంటలో ఎరువుల యాజమానం గురించి వివరించండి మేడం.
ముందుగా సేంద్రియ ఎరువులు. చివరి దుక్కిలో ఎకరాకు 3 టన్నుల పశువుల ఎరువు వేసుకోవాలి. ముందు పంట మొదళ్లను రొటావేటర్తో భూమిలో కలియదున్నాలి. జీవన ఎరువులు. రైజోబియం కల్చర్ను విత్తనానికి పట్టించి ఉపయోగించాలి. 100 మిల్లీలీటర్ల నీటిలో 10 గ్రాముల పంచదార లేదా బెల్లం లేదా గంజి పౌడర్ను కలిపి 10 నిమిషాలు మరగబెట్టి చల్లార్చిన తర్వాత 8 కిలోల విత్తనాలపై చల్లి దానికి 200 గ్రాముల రైజోబియం కల్చర్ పొడిని బాగా కలియబెట్టి విత్తనం చుట్టూ పొరలా ఏర్పడేలా జాగ్రత్త పడాలి. ఈ ప్రక్రియ పాలిథీన్ సంచులను ఉపయోగించి చేసుకోవాలి. రైజోబియం పట్టించిన విత్తనాన్ని 10 నిమిషాలు నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి. రసాయన ఎరువులు. ముందుగా చివరి దుక్కిలో 2 టన్నుల FYM పశువుల ఎరువు వేయాలి. అలాగే మొదటిసారిగా శనగ సాగు చేసే నేలల్లో 200 గ్రాముల రైజోబియం కల్చర్ను 10% బెల్లపు ద్రవణంలో కలిపి 8 కిలోల విత్తనాలకు పట్టించాలి.
మేడం, మా పక్క ఊరి రైతు శనగ పంట గిడసబారి పోయిందని చెప్తుంటే విన్నా, ఇట్లెందుకైతుంది మేడం జర చెప్పండి మేడం.
జింక్ లోపం ఉంటే ఎదుగుదల తగ్గుతుంది, చిట్టి ఆకులు ఏర్పడతాయి, కనుపుల మధ్య దూరం తగ్గుతుంది, కాలిన మచ్చలు కనబడతాయి. ఈ లక్షణాలు కనపడినప్పుడు ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్ ఆఖరి దుక్కిలో వేయాలి. అదే కాక శనగలో ఇనుము లోపం ఉన్నప్పుడు లేత ఆకులు పసుపు రంగులోకి మారి ఎండి రాలిపోతాయి. ఈ లోపాన్ని అధిగమించడానికి లీటరు నీటికి 5 గ్రాముల అన్నబేది 1 గ్రాము నిమ్మ ఉప్పుతో కలిపి పైరుపై వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేయాలి. గంధకం లోపం ఉన్నప్పుడు తొలత లేత చిగురు హరిత వర్ణం కోల్పోయి ఆ తరువాత మొక్క అంతా పసుపు రంగుకు మారుతుంది. ఈ లక్షణాలు కనపడినప్పుడు ఎకరాకు 8 నుండి 12 కిలోల నీటిలో కరిగే గంధకాన్ని విత్తేటప్పుడు వేయాలి.
శనగ పంటలో కలుపు చాలా వస్తుంది మేడం. మా ఊరిలో కూలీల సమస్య చాలా ఉంది, కావున దీనికి నివారణ కొరకు కలుపు మందులు ఏమైనా ఉన్నాయా?
ఉన్నాయి మల్లన్న. పైరు విత్తిన 30 రోజుల వరకు కలుపు లేకుండా చూసుకోవాలి. విత్తే ముందు ఫ్లూక్లోరాలిన్ 45% ఎకరానికి 1 నుండి 1.2 లీటర్ల చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి నేలపై పిచికారి చేసి కలియదున్నాలి. ములకెత్తక ముందు పెండిమిథాలిన్ 30% ఎకరాకు 1.3 నుండి 1.6 లీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. 30 నుండి 35 రోజుల దశలో గొర్రుతో అంతర కృషి చేసి కూడా కలుపు నివారించవచ్చు.
ఆ మేడం గారు, శనగలో నీటి తడులు ఎప్పుడెప్పుడు పెట్టాలి జర చెప్తారా మేడం?
పూత దశకు ముందు తడులిస్తే మంచి దిగుబడులు వస్తాయి. నీటి తడులిచ్చేటప్పుడు పొలంలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలి.
మేడం, శనగలో ఎటువంటి చీడపీడలు వస్తాయో చెప్పండి మేడం.
శనగలో శనగపచ్చ పురుగు ఉన్నప్పుడు తల్లి పురుగు లేత చిగుళ్లపైన, పూమొగ్గలపైన లేత పసుపు రంగు గుడ్లను పెడుతుంది. దీని నివారణ విషయానికొస్తే అంతర పంటగా ధనియాలు సాగు చేసుకోవాలి. చుట్టుపక్కల 4 వరుసలలో జొన్న సాగు చేయాలి. 50 నుండి 100 బంతి మొక్కలు నాటాలి. రబ్బరు పురుగులు కూడా మనం ఈ పంటలో గమనించవచ్చు. దీనివల్ల మొగ్గ దగ్గర పత్రహరితాన్ని గీరి తిని నష్టం చేస్తాయి. ఉధృతంగా ఆశించినప్పుడు ఆకులు పాలిపోయి రాలిపోతాయి. దీని నివారణకు క్వినాల్ఫాన్ లేదా క్లోరిపైరిఫాన్ లేదా నోవాల్యూరాన్ లేదా డైప్లూ బెంజురాన్ మందును పురుగు ఉధృతిని బట్టి 2 నుండి 3 సార్లు 4 నుండి 5 రోజుల వ్యవధిలో పిచికారి చేసుకోవాలి.
మేడం, కోతలు ఎప్పుడెప్పుడు కోయాలి జర చెప్పండి మేడం.
పంట పరిపక్వత దశకు చేరిన తరువాత ఆకులు మరియు కాయలు పసుపు రంగుకు వచ్చి ఆ తరువాత వరిగడ్డి రంగుకు మారుతుంది. మొక్కలు ఎండిపోయి తరువాత మొక్కలను మొదలు వరకు కోసి కుప్పగా వేసుకుని ట్రాక్టర్తో తొక్కించి లేదా కర్రతో కొట్టి కాయల నుండి గింజలు వేరు చేయాలి. కంబైన్డ్ హార్వెస్టర్తో కూడా పంటను కోయవచ్చు. పంటను కోసిన తరువాత గింజలను తగినంతగా ఎండే వరకు ఆరబెట్టాలి. దుమ్ము, ధూళి, తాలు వంటివి విత్తనాల నుండి తొలగించి తేమ 9% మించకుండా జాగ్రత్త పడాలి.
మేడం, ఇంత విలువైన సమాచారాన్ని మాకు అందించినందుకు మీకు ఎంతగానో రుణపడి ఉంటాం. చాలా ధన్యవాదాలు మేడం.
పర్వాలేదు, ఇది నా కర్తవ్యం. మీ కొరకే కదా మేమున్నది. మీకేమైనా సమస్యలొస్తే మమ్మల్ని సంప్రదించండి. ధన్యవాదాలు.
గృహ విజ్ఞాన తరంగిణి ఇవే చేలుక బుర్లు.
గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఈరోజు అంటువ్యాధులు, వాటి లక్షణాలు, రోగ కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి వివరించడానికి డాక్టర్ గారు వచ్చారు. అందరూ చక్కగా విని తెలుసుకోండి.
పిల్లలు, మీకు అంటువ్యాధి అంటే ఏంటో తెలుసా?
తెలియదు డాక్టర్ గారు.
వ్యాధి ఉన్న వ్యక్తి నుండి మరొక వ్యక్తికి అంటుకునే వ్యాధిని అంటువ్యాధి అంటారు.
ఏ వ్యాధులను అంటువ్యాధులు అంటారు డాక్టర్ గారు?
చాలా రకమైన అంటువ్యాధులు ఉంటాయి. అందులో ముఖ్యమైనవి కలరా, స్వైన్ ఫ్లూ, గవద బిళ్ళలు, ధనుర్వాతం, టైఫాయిడ్, పోలియో, డిప్తీరియా, కోరింత దగ్గు, మసూచి, అతిసార వ్యాధి, ఆంథ్రాక్స్, కుష్టు వ్యాధి, క్షయవ్యాధి, శ్వాసకోశ వ్యాధులు మరియు మెదడువేపు వ్యాధి, ఇంకా మొదలైనవి చాలా ఉన్నాయి. మీకు కలరా అంటే ఏంటో తెలుసా
డాక్టర్ గారు? కలరా అంటే విరోచనాలు అవడం కదా.
కలరా అంటే కేవలం విరోచనాలే కాదు, అది దేనివల్ల వ్యాపిస్తుందంటే విబ్రియో కలరా అనే బ్యాక్టీరియా చిన్న ప్రేగుకు సోకడం వల్ల వచ్చే వ్యాధిని కలరా అంటారు. ఈ అంటువ్యాధి తరచుగా తక్కువగాను లేదా లక్షణాలు ఏం కనిపించకుండాను వస్తుంది, కానీ కొన్నిసార్లు తీవ్రంగా కూడా ఉంటుంది.
కలరా వ్యాధి యొక్క లక్షణాలు ఏమిటి?
నీళ్ల విరోచనాలు అధికంగా కావడం, వాంతులు అవడం మరియు కాళ్ళ కండరాలు పట్టుకుపోవడం, తిమ్మిరెక్కడం, ఈ వ్యక్తుల శరీరంలో ద్రవ పదార్థాలు త్వరితంగా కోల్పోవడం, ఆకస్మిక వ్యాకులత చెందడం జరుగుతుంది. సరైన సమయంలో చికిత్స కనుక జరగకపోతే కొద్ది గంటల వ్యవధిలోనే మరణిస్తారు.
డాక్టర్, మరి ఈ వ్యాధికి చికిత్స ఏమిటి?
అతిసారం వల్ల కోల్పోయిన ద్రవాలకు లవణాలను తిరిగి రోగికి చక్కెర, ఉప్పు మిశ్రమ ద్రావణం వెంటనే ఇవ్వడం ద్వారా చక్కటి చికిత్స జరుగుతుంది. ఓఆర్ఎస్ మిశ్రమానికి నీటిని ఎక్కువ మొత్తంలో తాగించడం ద్వారా చికిత్స చేయవచ్చు. యాంటీబయాటిక్స్ వల్ల చికిత్స సమయం తగ్గించబడి వ్యాధి తీవ్రతను తగ్గించవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో డాక్టర్ని సంప్రదించాలి. ఈ వ్యాధికి తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటంటే, మరగకాచిన నీటిని చల్లార్చి మాత్రమే తాగాలి. తినడానికి, తాగడానికి ఉపయోగించే వస్తువులను వేడి నీటిలో వేసిన తర్వాత వాడాలి. దుప్పట్లు, బట్టలు అన్ని వేడి నీటిలో కాసేపు పెట్టి తర్వాత ఆరవేయాలి. వేడివేడిగా బోన్ చేయడం చాలా మంచిది. ఒకవేళ కుటుంబంలో ఒక వ్యక్తికి కనుక కలరా వస్తే అతనిని ఇతరుల నుండి దూరంగా ఉంచాలి. సరే, మీకు స్వైన్ ఫ్లూ వ్యాధి గురించి తెలుసా?
తెలీదు డాక్టర్ గారు.
స్వైన్ ఫ్లూ అంటే పందుల్లో వచ్చే శ్వాసకోశ వ్యాధి. ఒక రకమైన ఇన్ఫ్లుయెంజా వైరస్ ద్వారా పందుల్లో వస్తుంది. సాధారణంగా మనుషులకి స్వైన్ ఫ్లూ రాదు, కానీ మానవ అంటురోగాల ద్వారా రావచ్చు.
మనుషులలో వచ్చే స్వైన్ ఫ్లూ వ్యాధి యొక్క లక్షణాలు ఏమిటి డాక్టర్ గారు?
మనుషుల్లో వచ్చే స్వైన్ ఫ్లూ యొక్క లక్షణాలు సాధారణంగా వచ్చే ఫ్లూని పోలి ఉంటాయి. ఈ లక్షణాలు జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, ఒంటి నొప్పి, తలనొప్పి, చలి మరియు ఆయాసాన్ని కలిగి ఉంటాయి.
డాక్టర్, మరి ఈ వ్యాధికి చికిత్స ఏమిటి?
స్వైన్ ఫ్లూ టీకా తాత్కాలికమైనవి, అవసరాన్ని బట్టి వైద్యుల సలహా మేరకు తీసుకోవాలి. టీకా మందులు వైద్యుడి పర్యవేక్షణలోనే తీసుకోవాలి. ఐసోలేషన్ తప్పనిసరిగా ఉండాలి. ఇతర రోగులు ఆ వార్డులు లేకుండా చూసుకోవాలి. ఆక్సిజన్తో పాటు బీపీ సరైన మోతాదులో ఉండేలా మందులు ఇవ్వాలి. స్వైన్ ఫ్లూ లక్షణాలు కనిపించిన వెంటనే పరీక్షల కోసం శాంపిల్స్ ని తీసి పంపించాలి. వ్యాధిగ్రస్తులకు వైద్యుల సేవలందించేవారు S95 మాస్కులు వాడాలి.
ఈ వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి డాక్టర్ గారు?
బహిరంగ ప్రదేశాల్లో ఎక్కువగా సంచరించకూడదు. ఒకవేళ వెళ్లాల్సి వస్తే మూతికి మాస్క్ బట్ట ధరించాలి. చేతులు తరచుగా శుభ్రం చేసుకోవాలి. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటే వారికి వ్యాధి వేగంగా సోకే అవకాశం ఉంటుంది. మధుమేహం, క్యాన్సర్, వృద్ధులు, పిల్లలు, గర్భిణీలకు, శ్వాసకు సంబంధించి వ్యాధి ఉన్నవారికి, స్టెరాయిడ్స్ వాడేవారికి ఎక్కువగా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. మీకు గవది బిల్లలు అంటే ఏంటో తెలుసా?
తెలియదు డాక్టర్.
గవది బిల్లలు అనే వ్యాధిలో ఆకస్మిక వైరస్ సోకి అవి నొప్పితో కూడిన వాపునకు గురవుతాయి. పెరోటిడ్ గ్రంథులు చెవులు క్రింద మరియు ముందు భాగంలో ఉండి లాలాజలాన్ని స్రవిస్తాయి. దీని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే తీవ్రమైన తలనొప్పి, మెడ పట్టేసినట్టు ఉండడం, తల దిమ్ముగా ఉండడం, అధికమైన వాంతులు, చాలా అధికమైన జ్వరం, కడుపు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వ్యాధికి చికిత్స ఏంటంటే దీనికి ప్రత్యేకమైన చికిత్స అంటూ ఏమీ ఉండదు. లక్షణాలు వాటికి తగ్గ మందులతో నయమవుతాయి. పారాసిటమోల్ వంటి మాత్రలతో జ్వరం, నొప్పి తగ్గుతాయి. చిన్నపిల్లలకు ఆస్పిరిన్ ఇవ్వకూడదు. మెత్తగా ఉన్న, ఎక్కువ కారం లేని ఆహారం, ద్రవ పదార్థాలు అధికంగా తీసుకోవాలి. పుల్లగా ఉన్న ఆహారం, రసాలు నివారించాలి.
మరి దీనికి నివారణ చర్యలు ఏంటి మేడం?
ఒకసారి గవదబిల్లలు వచ్చిన వారికి మళ్లీ రావు. ఇది జీవితకాలం వ్యాధి నిరోధక శక్తినిస్తుంది. MMR 3 వ్యాధులకు నిరోధక శక్తినిస్తుంది. అవి గవదబిల్లలు, తట్టు, రుబెల్లా. ఈ టీకాలు బిడ్డ పుట్టిన 15 నెలల వయసులో ఇవ్వాలి. సంవత్సరంలోపు పిల్లలకు, జ్వరంతో బాధపడుతున్న పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు ఈ టీకాలు ఇవ్వకూడదు.
ధనుర్వాతం అంటే ఏంటి డాక్టర్ గారు? అది ఎలా వస్తుంది?
ధనుర్వాతం అనే జబ్బు శరీరానికి గాయం తగిలినప్పుడు, ఆ గాయం ద్వారా ఇన్ఫెక్షన్ అయినప్పుడు వస్తుంది. క్లాస్ట్రిడియా టెటనీ అనే క్రిములు గాయం ద్వారా శరీరంలోకి ప్రవేశించి ధనుర్వాతం వ్యాధిని కలిగిస్తాయి.
మరి ఈ వ్యాధి యొక్క లక్షణాలు మరియు నివారణ చర్యలు ఏంటి డాక్టర్?
ధనుర్వాతం ప్రధానంగా కేంద్ర నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ధనుర్వాతం మొదటి లక్షణం దవడ కండరాలు బిగుసుకుపోవడం, నోరు తెరవలేకపోవడం. ఈ లక్షణం ఉండే చిన్నపిల్లలు తల్లిపాలు త్రాగలేరు. స్వల్పంగా జ్వరం రావడం, గుండె స్పందన వేగంగా ఉండడం, పొత్తు కడుపు, వీపు, ఇతర కండరాలు కూడా బిగుసుకుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ధనుర్వాతం రాకుండా నివారించడానికి సంవత్సరంలోపు పిల్లల్లో 1 నెల వయస్సు నుండి 3 మోతాదులు వ్యాధి నిరోధక టీకా ఇవ్వాలి. గాయం తగిలిన వెంటనే ప్రథమ చికిత్స చేసి ధనుర్వాతం టీకా డాక్టర్ సలహా మేరకు వేయించాలి. గాయం తగిలినా తగలకపోయినా ప్రతి 5 సంవత్సరాల యుక్త వయస్సు అమ్మాయిలు డాక్టర్ సలహా ప్రకారం టీటీ సూది వేయించుకోవడం మంచిది.
డాక్టర్, మరి కోరింత దగ్గు వ్యాధి అంటే ఏంటి?
ఇది బ్యాక్టీరియా సూక్ష్మజీవుల వల్ల వస్తుంది. వ్యాధికి గురయ్యే ముఖ్య భాగాలు ముఖం, గొంతు. ఇది సర్వసాధారణంగా 2 సంవత్సరాల పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది.
ఈ వ్యాధి ఎక్కువగా ఎలా వ్యాపిస్తుంది మేడం?
వ్యాధిగ్రస్తులు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు తుంపర్ల ద్వారా వ్యాపిస్తుంది. సాధారణంగా వ్యాధి లక్షణాలు వ్యాధి సంక్రమించిన 7 నుండి 17 రోజుల తర్వాత ప్రారంభమవుతాయి. సాధారణంగా 2 సంవత్సరాలలోపు పిల్లల్లో కనిపిస్తుంది. ఈ లక్షణాలు 6 వారాలలోపు తగ్గుతాయి. ఈ వ్యాధి 3 దశలుగా విభజించబడుతుంది. మొదటి దశ ఆకలి తగ్గడం, నీరసంగా ఉండడం, రాత్రిపూట దగ్గు మరియు తుమ్ములు వంటి లక్షణాలు కనిపిస్తాయి. 2వ దశలో తెరలు తెరలుగా దగ్గుతో పాటు పక్షి వలె శ్వాస తీసుకోవడం. మూడవ దశ. ఇది నయమయ్యే దశ. ఇది నాలుగవ వారం తర్వాత మొదలవుతుంది. ఈ దశలో దగ్గు ఉంటుంది కానీ తీవ్రంగా ఉండదు. ఈ వ్యాధి పెద్దోళ్ళలో వస్తే 2 వారాల్లోపు తగ్గిపోతుంది.
మరి మసూచి వ్యాధి అంటే ఏంటి డాక్టర్?
చికెన్ పాక్స్ వైరస్ అనే చిన్న క్రిముల ద్వారా వచ్చు చర్మ వ్యాధి. ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఈ వ్యాధి ఉన్న వ్యక్తిలో లేటుతో కూడిన బొబ్బలు వస్తాయి. ఇది ముఖం, వీపు, ఛాతి భాగంలో దురదతో కూడిన ఎర్రగా వచ్చు చర్మ వ్యాధి. ఈ లక్షణాలకు ముందు 2 రోజులు తేలికపాటి దగ్గు, జలుబు, తేలికపాటి జ్వరం, తలనొప్పి, నీరసం, ఆకలి తగ్గడం, తేలికపాటి కడుపు నొప్పి లాంటి లక్షణాలు కనిపిస్తాయి. మరి ఈ వ్యాధి ఉన్నవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ముఖ్యంగా దద్దురులను, బొబ్బలను గీరకూడదు, చిట్లించకూడదు. వీలైనంత వరకు చల్లని నీటితో, గోరువెచ్చని నీటితో స్నానం చేయించిన దురదలు కాస్త తగ్గుతాయి. జ్వరం, దగ్గు అధికంగా ఉన్న డాక్టర్ని సంప్రదించి వైద్యం చేయించడం అవసరం. చికెన్ పాక్స్ ఉన్నవారి వస్తువులు, బట్టలు, సబ్బు మొదలైనవి వేరుగా ఉంచాలి. వాడిన బట్టలను వేడి నీళ్లతో శుభ్రపరచాలి. ఆస్పిరిన్ లాంటి మందులను వాడకూడదు. వ్యక్తిగత పరిశుభ్రత చాలా అవసరం.
మరి ఈ వ్యాధికి నివారణ చర్యలు ఏంటి డాక్టర్?
చికెన్ పాక్స్ టీకాలు మాత్రమే ఈ వ్యాధిని నిరోధించగలవు. ఈ వ్యాధి వచ్చే ప్రాంతాలలో చిన్నపిల్లలకు, యుక్త వయసు వారికి ఈ వ్యాధి నిరోధక టీకాలు వేయించడం ద్వారా ఈ వ్యాధి సంక్రమణను అదుపు చేయవచ్చు.
డాక్టర్, రుబెల్లా వ్యాధి అంటే ఏమిటి? ఇది ఏ జీవి వల్ల వ్యాపిస్తుంది?
రుబెల్లా వ్యాధిని తట్టుపోత వ్యాధి అని కూడా అంటారు. దీనికి కారణమైన జీవి వైరస్.
మరి ఈ వ్యాధి యొక్క లక్షణాలు ఏంటి డాక్టర్?
తట్టు అనే జ్వరం, తీవ్రంగా వ్యాప్తి చెందే శ్వాసకోశాల ఇన్ఫెక్షన్, నోటి లోపల భాగంలో ఎర్రటి గుండ్రటి మచ్చలు, వాటి మధ్య భాగం నీలం తెలుపు కలిసినట్టు ఉండడం. మరి ఈ వ్యాధి ఎలా వ్యాపిస్తుందంటే, తీవ్రంగా వ్యాప్తి చెందే లక్షణమున్న ఈ తట్టు సూక్ష్మజీవి దగ్గు, తుమ్ముల వ్యాధిగ్రస్తులకు దగ్గరగా మెసలడం, వ్యాధిగ్రస్తుల ముక్కు గొంతుల స్రావాలు నేరుగా చేతులతో ముట్టుకొనడం మూలాన వ్యాప్తి చెందుతుంది. ఈ క్రిములు వ్యాధిని వ్యాపించే శక్తిని కలిగి 2 గంటల వరకు గాలిలో జీవించి ఉంటాయి. మరి మీకు కుష్ఠ వ్యాధి అంటే ఏంటో తెలుసా?
తెలియదు డాక్టర్. డాక్టర్ గారు, కుష్ఠవ్యాధి కూడా అంటువ్యాధేనా? కుష్ఠవ్యాధి యొక్క లక్షణాలు రోగిలో మనం ఎలా గుర్తించగలం?
అవును, కుష్ఠవ్యాధి కూడా అంటువ్యాధే. శరీరంపై పాలిపోయిన లేదా రాగి రంగు మచ్చలు ఉన్నప్పుడు, మరియు ఆ మచ్చలపై స్పర్శజ్ఞానం లేనప్పుడు, మరియు నొప్పి తెలియనప్పుడు, ఇలాంటి లక్షణాలు ఉన్నవారిని కుష్ఠరోగులుగా నిర్ధారించవచ్చు. వీటితో పాటు శరీరమందు ముఖ్యంగా పాదాలు, చేతులు, వ్రేళ్లు తిమ్మిరిలి ఉన్నప్పుడు, చర్మం దలసరిగా ఉన్నప్పుడు, చర్మం ముఖ్యంగా ముఖం నూనె రాసినట్లు నిగనిగలాడుతూ కనిపించినప్పుడు ఈ వ్యాధిని అనుమానించాలి.
కుష్ఠవ్యాధి ఎలా వస్తుంది డాక్టర్?
కుష్ఠవ్యాధి కూడా ఇతర అంటువ్యాధుల వలె సూక్ష్మజీవులు మరియు మైక్రోబాక్టీరియాల ద్వారా సంక్రమించే అంటువ్యాధి. 1873 హన్సన్ అనే నార్వే శాస్త్రవేత్త ఈ వ్యాధికారకమైన సూక్ష్మజీవిని సూక్ష్మదర్శినితో కనుగొన్నాడు. ఈ వ్యాధి వ్యాధిగ్రస్తు నుండి గాలి ద్వారా, సన్నిహిత సాన్నిధ్యం ద్వారా ఇతరులకు వ్యాపిస్తుంది.
మరి కుష్ఠవ్యాధి ఉన్న వ్యాధిగ్రస్తులు చేయవలసినదేమిటి డాక్టర్?
కుష్ఠవ్యాధిగా అనుమానించిన వెంటనే సమీపంలో కుష్ఠవ్యాధి నిర్మూలన కేంద్రంలో చూపించుకోవాలి. వెంటనే వైద్యం ప్రారంభించాలి. వ్యాధి తీవ్రతను అనుసరించి 6 నెలలు లేదా 12 నెలలు సక్రమంగా మందులు సేవించాలి.
మరి ఈ వ్యాధికి ఏమైనా చికిత్స ఉందా డాక్టర్? అసలు వ్యాధి నయమవుతుందా?
బహుళ ఔషధ చికిత్స కుష్ఠవ్యాధికి ఒక నమ్మకమైన చికిత్స. ఈ చికిత్సతో వ్యాధి ఏ దశలోనైనా నయమవుతుంది. ప్రారంభ దశ అందే గుర్తించి సరైన చికిత్స సక్రమంగా తీసుకుంటే అంగవైకల్యం కూడా నివారించవచ్చు.
ధన్యవాదాలు డాక్టర్ మాకు ఇన్ని విషయాలు చెప్పినందుకు.
ఎలాంటి అంటువ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే వ్యక్తిగత పరిశుభ్రత చాలా అవసరం. మరియు మన పరిసరాలను శుభ్రంగా ఉంచాలి. మరుగ కాచిన నీటిని చల్లార్చి త్రాగాలి. తినడానికి, తాగడానికి ఉపయోగించే వస్తువులను వేడి నీటితో వేసిన తర్వాత మాత్రమే వాడాలి. ప్రతిరోజు పరిశుభ్రమైన దుస్తులను ధరించాలి. ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి ఎలాంటి అంటువ్యాధి ఉన్నా అతనిని ఇతరుల నుండి దూరంగా ఉంచాలి. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల అంటువ్యాధుల నుండి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ధన్యవాదాలు.
ఆరోగ్య రుచులకు స్వాగతం. ఈ వారం మన ఆరోగ్య రుచులలో సజ్జబూరల తయారీ విధానం తెలుసుకుందాం. శ్రోతలు, పెన్ను పుస్తకంతో సిద్ధంగా ఉంటే కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఏంటో ఒకసారి వినేద్దాం. సజ్జబూరల తయారీకి కావలసిన పదార్థాలు: సజ్జలు 1 కేజీ, బెల్లం 1/2 కేజీ, నువ్వులు 100 గ్రాములు, కొబ్బరి పొడి 100 గ్రాములు, యాలకుల పొడి 1 స్పూన్, సగ్గుబియ్యం 50 గ్రాములు, ఉప్పు 1 టీ స్పూన్, నూనె తగినంత. మీ అందరి కోసం కావలసిన పదార్థాలు మరోసారి. శ్రోతలు సరిచూసుకోండి. సజ్జలు 1 కేజీ, బెల్లం 1/2 కేజీ, నువ్వులు 100 గ్రాములు, కొబ్బరి పొడి 100 గ్రాములు, యాలకుల పొడి 1 స్పూన్, సగ్గుబియ్యం 50 గ్రాములు, ఉప్పు 1 టీ స్పూన్, నూనె తగినంత. మరి మనం తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం. ముందుగా సజ్జలు సగ్గుబియ్యం కలిపి మెత్తగా పిండి పట్టుకోవాలి. ఆ తరువాత బెల్లంను చిన్న చిన్న ముక్కలుగా చేసి నీళ్ళలో నానబెట్టాలి. సజ్జల పిండిలో ఈ బెల్లం నీళ్లను పోసి ఉండలుగా కలపాలి. దీంట్లో కొబ్బరి పొడి, నువ్వులు, యాలకుల పొడి, ఉప్పు కలుపుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో నూనె పోసి వేడయ్యేలోపు ఈ ఉండలను అరిసెలు మాదిరిగా ఒత్తుకుంటూ నూనెలో వేసి దోరగా వేయించాలి. బంగారు రంగు వచ్చాక తీసేయాలి. మనకు కావలసిన ఎంతో రుచికరమైన నోరు రించే సజ్జబూరలు రెడీ. మీ అందరి కోసం తయారీ విధానం మరోసారి. ముందుగా సజ్జలు సగ్గుబియ్యం కలిపి మెత్తగా పిండి పట్టుకోవాలి. ఆ తరువాత బెల్లంను చిన్న చిన్న ముక్కలుగా చేసి నీళ్ళలో నానబెట్టాలి. సజ్జల పిండిలో ఈ బెల్లం నీళ్లను పోసి ఉండలుగా కలపాలి. దీంట్లో కొబ్బరి పొడి, నువ్వులు, యాలకుల పొడి, ఉప్పు కలుపుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో నూనె పోసి వేడయ్యేలోపు ఈ ఉండలను అరిసెలు మాదిరిగా ఒత్తుకుంటూ నూనెలో వేసి దోరగా వేయించాలి. బంగారు రంగు వచ్చాక తీసేయాలి. సజ్జల్లో పోషక విలువలు. సజ్జల్లో 22 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి. అలాగే 756 క్యాలరీలు ఉంటాయి. క్రొవ్వులు 8.4 గ్రాములు, కాల్షియం 16 గ్రాములు, ఇనుము 6 మైక్రోగ్రాములు, సోడియం 10 మైక్రోగ్రాములు. ఆరోగ్య లాభాలు. సజ్జలు గుండెకు చాలా మంచిది. బరువు నియంత్రణకు తోడ్పడుతుంది. చక్కెర వ్యాధిగ్రస్తులకు మంచి ఆహారంగా ఉపయోగపడుతుంది. క్యాన్సర్ ప్రమాదం నుండి తగ్గిస్తుంది. విన్నారు కదా సజ్జల్లో ఆరోగ్య లాభాలు మరియు పోషక విలువలు. వచ్చేవారం మరో రుచికరమైన వంటకంతో మీ ముందు ఉంటాము. అంతవరకు సెలవు. ధన్యవాదములు.
విజ్ఞానగణికి స్వాగతం. గత వారం మేము అడిగిన ప్రశ్నలకు సరియైన సమాధానాల కోసం, విజేతల జాబితాల కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సరియైన సమాధానాలు ఏంటో ఇప్పుడు విందాం. గత వారం మొదటి ప్రశ్న, ఈ కింది వాటిలో కంటికి సంబంధించిన అంటువ్యాధి ఏది? ఏ కండ్లకలక, బి రేచీకటి. ఈ ప్రశ్నకు సరియైన సమాధానం ఏ కండ్లకలక. గత వారం రెండవ ప్రశ్న, ఈ కింది వాటిలో తలనొప్పితో కూడిన కంటి వ్యాధి ఏది? ఏ మైగ్రేన్, బి గ్లైకోమా. ఈ ప్రశ్నకు సరియైన సమాధానం ఏ మైగ్రేన్. ఈ రెండు ప్రశ్నలకు సరియైన సమాధానాలు పంపిన వారు ఎన్వి చలపతిరావు దిల్షుక్ నగర్, షేక్ ఆశాబేగం వనపర్తి, అనురాధ వర్మ మోహన్ వర్మ హైదరాబాద్, డాక్టర్ జి ఆంజనేయులు సిరిసిల్ల, కీమా చెంచలయ్య ప్రకాశం. మొదటి ప్రశ్నకు మాత్రమే సరియైన సమాధానం పంపినవారు జంగా జోసెఫ్ కరీంనగర్. రెండవ ప్రశ్నకు మాత్రమే సరియైన సమాధానం పంపినవారు ఎవరూ లేరు. వీరందరికీ మా చేను కబుర్లు తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞాన గనిలో మీరందరూ ఎదురు చూసే ప్రశ్నలు ఏంటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న, ఆకులను జల్లడ వలె మార్చే పురుగు ఏది? ఏ శనగపచ్చ పురుగు, బి పొగాకు లద్దె పురుగు. ప్రశ్న మరోసారి, ఆకులను జల్లడ వలె మార్చే పురుగు ఏది? ఏ శనగపచ్చ పురుగు, బి పొగాకు లద్దె పురుగు. రెండవ ప్రశ్న, శనగపచ్చ పురుగును ఆకర్షించే ఎర్ర పంట ఏది? ఏ ఆముదం, బి బంతి. ప్రశ్న మరొకసారి, శనగపచ్చ పురుగును ఆకర్షించే ఎర్ర పంట ఏది? ఏ ఆముదం, బి బంతి. గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సమాధానం ఏ అయితే 1 ఏ అని, బి అయితే 1 బి అని, అలాగే రెండవ ప్రశ్నకు సమాధానం ఏ అయితే 2 ఏ అని, బి అయితే 2 బి అని మీ పేరు మీ ఊరు టైప్ చేసి 9550704672 నెంబర్ మరొకసారి 9550704672 ఈ నెంబర్కి ఎస్ఎంఎస్ చేయండి. మీరందరూ వచ్చేవారం చేను కబుర్లలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ ఇక సెలవు. ధన్యవాదములు.
రైతన్నా మేలుకో, లోకాన్ని ఏలుకో. రైతన్నా మేలుకో, లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత?
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్న, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.